സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം.
പ്രതി മാനവുഡു പ്രതിരോജു ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ప్రతి మానవుడు ప్రతిరోజు. ఆ పనులు ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే తన జీవితాన్ని సుఖంగా ప్రశాంతంగా జీవించాలి అనే కోరికతో ఎన్నో సాధనాలను ఉపయోగిస్తూ తాను శ్రమకు ఓర్చి ఎన్నో పనులు చేస్తున్నాడు. తన యొక్క భద్రత కోసం ఆహారం, నీడ, వస్త్రం వీటన్నిటికీ ఎంతో శ్రమ పడుతున్నాడు మనిషి. ఈ ఆహారం సంపాదించడం కోసం, ఈ శరీరాన్ని కాపాడడానికి ఒక నీడ కావాలి, గృహాన్ని సంపాదించుకోవాలి, ఒక గృహాన్ని పొందాలి, అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా నేను సుఖంగా శాంతంగా ఉండాలి అంటే నాకు కావలసిన ఆర్థికమైనటువంటి వనరులు చేకూర్చుకోవడం, ఇటువంటి ప్రయత్నాలన్నీ సాధనాలంటాం వీటిని. ఈ సాధనాలన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాడు మనిషి. ఈ సాధనాలన్నీ దేనికోసం అంటే సుఖం, ఆనందం పొందాలి అని. దాన్నే సాధ్యం అంటారు, గమ్యం. ప్రతి మనిషి యొక్క గమ్యం ఏమిటి అంటే ఆనందంగా ఉండాలండి, సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చదువుకుంటాడు, విద్యాభ్యాసం అయిన తర్వాత ఉద్యోగంలో ప్రవేశిస్తాడు. ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ధనం వల్ల సంపాదించి అన్ని ఏర్పరచుకుంటాడు. అలా అయిన తర్వాత వివాహం, పిల్లలు, ఇలా అన్నీ సమకూర్చుకుంటూ ఉంటాడు ఒకదాని వెనుక ఒకటి. ఇటువంటివన్నీ చేస్తున్నప్పటికీ కూడా, చేకూర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనిషికి పరిపూర్ణమైనటువంటి తృప్తి, ఆనందం కలగడం లేదు మనిషికి. ఒక వ్యక్తి ఇల్లు కొంటే ఆనందంగా ఉంటుంది నాకు అని చెప్పి ఫ్లాట్ బుక్ చేసుకుంటాడు. ఫ్లాట్ బుక్ చేసుకుంటే ఆ ఇల్లు కొంటే గృహప్రవేశం అయితే నాకెంతో ఆనందం, సుఖం అనుకుంటాడు. మరొక వ్యక్తి ఉన్న ఇంటిని అమ్మితే నాకు ఆనందం, శాంతంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. అదే ఇల్లు ఒక వ్యక్తికి కొంటే ఆనందం, మరొక వ్యక్తికి అమ్మితే ఆనందం. అదేవిధంగా ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే నేను పరిపూర్ణంగా ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. మరొక వ్యక్తి డైవర్స్ ఇస్తే కానీ నేను ఆనందంగా ఉండను అనుకుంటాడు. ఇలా ఒకే విషయం ఒక వ్యక్తికి ఆనందాన్ని, మరొక వ్యక్తికి దుఃఖాన్ని ఇట్లా కలిగిస్తూ ఉంటూనే ఉన్నది ఈ సృష్టిలో. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే మనిషిని, ఈ ప్రయత్నాలన్నీ చూస్తూ ఉంటే దేనికోసం చేస్తున్నాడు మనిషి అంటే ఆనందం కోసం చేస్తున్నాడనేది తేట తెల్లం మనకు. ఎందుకురా చదువుకుంటున్నావు అంటే మంచి ఉద్యోగం రావాలండి నాకు అంటాడు. మంచి ఉద్యోగం ఎందుకు అంటే బాగా డబ్బులు సంపాదించాలన్న. బాగా డబ్బులు ఎందుకు అంటే మంచి ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనాలి. ఒక ఫ్లాట్ కాదు, తర్వాత ఫ్లాట్, తర్వాత అనదర్ ఫ్లాట్, ఇట్లా ఒకదానికొకటి గమ్యాలన్నమాట. అది సాధించాలి, ఇది సాధించాలి అని చెప్పి మనిషి ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెడుతూనే ఉంటాడు, నాన్ స్టాప్. ఇలా సంవత్సరాల తరబడి, వారాలు, సంవత్సరాలు, నెలలు ఇట్లా మనిషి పరిగెడుతూనే ఉన్నాడు. మనం ఇంటర్వ్యూ చేస్తే సంతోషంగా ఉన్నావా ఇప్పుడు అంటే, లేదు ఇంకా అదొకటి సాధించాలి అంటుంటాడు. మరొకటి సాధించాలి, ఇంకొకటి సాధించాలి అని చెప్పి ఏదో ఒకటి, అమెరికా వెళ్ళాలి, ఆ చదువులు చదవాలి, ఈ చదువులు చదవాలి, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ కావాలని కోరుకుంటాడు మనిషి. అంతులేని కోరికలు మనిషికి. ఆ అంతులేని కోరికల వల్ల మనిషికి ఏదో అతృప్తి, అసంతృప్తి మనిషికి, మనస్సులో. ఆ అతృప్తి అసంతృప్తి వల్ల ఉన్నదాన్ని కూడా ఆనందంగా అనుభవించలేడు మనిషి. తానే కాదు తనకు సంబంధించిన వాళ్ళు, ఇంట్లో కుటుంబీకులు అందరూ, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరి క్షేమాలు కూడా అదే ఆలోచనలో ఉంటాడు. ఈ సుఖం కోసం వెంపర్లాడడం అంటారు దీన్ని. వెంపర్లాడడం అంటే వెతుక్కుంటూ ఉంటాడు, అన్వేషణ, సుఖాన్వేషణ. ఈ సుఖాన్వేషణ ఎంతకాలం చేస్తున్నాడు అంటే చేస్తూనే ఉంటాడు జీవితాంతం. అయినా ఎండమావిలాగానే ఆ సుఖం వచ్చినట్లే వస్తుంది, మళ్ళీ దుఃఖంతో వస్తుంది. సుఖం వస్తున్నది, రాకుండా ఉండదు, కానీ ఆ సుఖం అశాశ్వతం, ఎప్పుడు పోతుందో తెలియదు. పోకపోయినా కూడా పోతుందేమోననే భయం ఆ సుఖం. కనుక ఎప్పుడూ దిగులు, విచారం, చింతతోనే ఉంటాడు మనిషి. ధనం ఉన్నప్పటికీ కూడా మనిషికి నిద్ర పట్టడం లేదు. పేరు ప్రఖ్యాతులు ఉండి ఎంతో పేరుగాంచిన ధనవంతుడు కూడా ఆనందంగా జీవించడం లేదు. మనం చూస్తే ప్రపంచంలో మనం అనుకుంటాము పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు, ప్రఖ్యాతులైన వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అనుకుంటాం మనం. ఈ సినిమా యాక్టర్స్, సినిమా యాక్ట్రెసెస్, అది మినిస్టర్స్, వాళ్ళందరూ బాగా డబ్బులు ఉంటాయి కదా, ఆహా ఆనందంగా ఉంటారు అనుకుంటాం. వాళ్లకు మనకున్నంత స్వేచ్ఛ కూడా లేదు. వాళ్ళు నడిస్తే పోలీసులు, వాళ్ళకంత బందోబస్తు కావాలి. స్వేచ్ఛగా మనలాగా రోడ్డు మీద నడవలేరు వాళ్ళు. మనలాగా ఇక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేరు వాళ్ళు. వాళ్ళకన్నీ ప్రతిబంధాలే. ధనం ఉన్నది, ఆస్తులున్నాయి, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, స్వతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదంటాం. కనుక స్వతంత్రం లేనప్పుడు ఏమవుతుందంటే మనిషికి బందికానాలాగా అయిపోతుంది, ప్రిజన్ అన్నమాట, స్వేచ్ఛ లేని జీవితం మనిషి. కనుక మనకు తెలిసేది ఏమిటంటే ధనం ఉన్నంత మాత్రాన మనిషికి స్వేచ్ఛ లేకపోతే శాంతి లేదు. మనిషికి సుఖము కావాలి, ప్రశాంతత కావాలి, ప్రశాంతతతో కూడిన సుఖం కావాలి మనిషికి. అలా కోరుకుంటూ ఉంటాడు కానీ లభించడం లేదు మనిషికి. ఎందుకు లభించడం లేదు అంటే శాస్త్రం చెబుతుంది, నువ్వు సుఖం కోసం బయట వెతుకుతున్నావు, ఈ సుఖం ఆనందం కోసం బయట వెతుకుతున్నావు. సుఖం బయట లేదు కదా, నీ లోపలే ఉన్నది సుఖం అంట. మనం ఇల్లు కొంటే సుఖంగా ఉంటాం అనుకుంటాం, పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాం అనుకుంటాం, ధనం బాగా సంపాదిస్తే సుఖంగా ఉంటాం అనుకుంటాం మనం. కానీ అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుఖం లేదు అంటే శాస్త్రం చెప్తుంది అందులో సుఖం ఉందని నువ్వు అనుకోవడం నీ భ్రమ అన్న. అవి నీకు నిత్యమైన సుఖాన్ని ఇవ్వలేవు. ఆ తాత్కాలిక సుఖాన్ని, ఆ తాత్కాలిక సుఖం కూడా దుఃఖ మిశ్రితం అన్నారు. దుఃఖంతో కూడినటువంటి సుఖమే అది అన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? శాస్త్రం చెప్తుంది ఏం చెయ్యక్కర్లేదు, నువ్వు ఆ ఆనందం, ఆ సుఖం, ఆ ప్రశాంతత అవన్నీ కూడా నీలోనే ఉన్నాయి అంటుంది శాస్త్రం. నువ్వు ఆనందం కోసం, సుఖం కోసం బయట వెతుకుతున్నావు ఇంతకాలం, అవి బయట లేవు, నీ లోపలే ఉన్నాయి అంటుంది శాస్త్రం. ఎలాగండి నా లోపల ఉన్నాయంటారు, నాకు తెలియదే. మరి నీకు తెలియకుండా మూడు పొరలు కప్పున్నాయి దాని మీద, మూడు పొరలు కప్పబడి ఉన్నాయి మనకు తెలియకుండా. ఉదాహరణకి ఒక వ్యక్తి పుష్కరాలకు వెళ్ళాడు. కృష్ణానది పుష్కరాలు వస్తాయి కదా, అలా పుష్కరాలకు వెళ్ళి స్నానం చేస్తున్నాడు. ఒక స్నాన ఘట్టంలో స్నానం చేస్తూ ఉంటే ఉంగరం జారి నీళ్ళల్లో పడిపోయింది. ఉంగరం జారి నీళ్ళల్లో పడిపోయింది. పుష్కరాలు అంటే మీకు తెలుసు కదా, జనం అంతా కిక్కిరిసి ఉంటారు. ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు స్నానాలు చేసేటప్పుడు. ఆ ఉంగరం ఎక్కడ వెతుకుతాడు? వంగడానికి కూడా చోట్లేదు, వంగి వెతకడానికి కూడా చోట్లేదు. ఆ వ్యక్తి ఏం చేశాడు, బయటకు వచ్చి ఇంకో స్నాన ఘట్టానికి వెళ్ళాడు. ఈ స్నాన ఘట్టంలో ఉంగరం వెతకడం కష్టం అని చెప్పి ఇంకొక స్నాన ఘట్టానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి వెతుకుతున్నాడు ఉంగరం కోసం. ఆ వ్యక్తిని చూసి ఇంకొక వ్యక్తి, పాపం ఏదో పోగొట్టుకున్నట్టున్నాడు, వెతుకుతున్నాడు, అక్కడ జనం లేరు ఎక్కువ ఆ స్నాన ఘట్టంలో, వెతుకుతున్నాడు పాపం అని చెప్పి సోషల్ సర్వీస్ అన్నమాట సహాయం చేద్దామని వచ్చాడు. పాపం మీరేదో వెతుకుతున్నట్టున్నారు, నేను కూడా సహాయం చేస్తాను మీకు అన్నాడు. అవునయ్యా నా ఉంగరం జారిపోయింది నీళ్లలో, అందుకని వెతుకుతున్నాను అన్నాడు. సరే నేను కూడా వెతుకుతాను మీతో పాటు అన్నాడు. అతను కూడా వెతుకుతున్నాడు, 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 ఉంగరం దొరకలేదు. వీళ్ళిద్దరిని చూసి ఇంకా ఇద్దరు వచ్చారు, పాపం వీళ్ళు ఏదో వెతుకుతున్నారని చెప్పి వాళ్ళు కూడా మొదలు పెట్టారు వెతకడం. వెతుకుతూ ఉంటే ఒక అతను అడిగాడు, అసలు నీ ఉంగరం ఎక్కడ పోయింది అని అడిగాడు. నీ ఉంగరం ఎక్కడ జారి పడిపోయింది అంటే ఆ స్నాన ఘటనలో జారి పడిపోయింది అన్నాడు. ఆ స్నాన ఘటనలో జారి పడిపోతే ఇక్కడ వెతుకుతావేంటి అన్నాడు. అక్కడ చాలా జనం ఉన్నారు, వెతకడం చాలా కష్టం, అందుకని ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు. అక్కడ జనం ఉన్నారని చెప్పి ఇక్కడ వెతుకుతావా? ఇక్కడ వెతికితే నీకు దొరకదు, నువ్వు పోగొట్టుకున్నది అక్కడ, ఉంగరం పోగొట్టుకున్నది ఆ స్నాన ఘట్టంలో. నువ్వు ఉంగరం వెతుకుతున్నది ఇక్కడ, ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నావు. ఎక్కడ ఉంగరం లేదో అక్కడ వెతుకుతున్నావు ఉంగరం కోసం. ఉన్న చోటును వదిలిపెట్టి ఎక్కడ జారి పడిందో ఆ చోటును వదిలిపెట్టి ఇక్కడ వెతుకుతున్నావు, ఇంతకంటే మూర్ఖత ఉందా? ఈ కథ మనందరికీ తెలుసు, నూతనంగా నేను చెప్పే కథ ఏం కాదు కదా. ఈ కథ చెప్తూ ఉంటే మనం నవ్వుతాం, ఎంత పిచ్చివాడు అని. మనల్ని చూసి శాస్త్రం నవ్వుతుంది. మనం కూడా సుఖం కోసం బయట వస్తువుల్లో వెతుకుతూ ఉంటే, ఆనందం కోసం టీవీ, సుఖ ఆనందం ప్రశాంతత కోసం టీవీ, కారు, ఇల్లు, పిల్లలు, సంసారం, కుటుంబం, వీటి వల్లనే ఆనందం ఉన్నది అనుకుంటున్నావే. ఇక్కడ ఉన్న ఆనందం తెలుసుకోలేక వస్తువుల్లో వెతుకుతున్నావు, ఎంత భ్రమలో ఉన్నావు నువ్వు అంటుంది శాస్త్రం. ఇక్కడ ఉంటే ఆనందం మరి నాకెందుకు తెలియడం లేదు, నాలోనే ఉంటే ఆనందం నాకెందుకు తెలియడం లేదు అంటే, నీకు తెలియకుండా మూడు పొరలు కప్పిబడి ఉన్నాయి. నీ ఆత్మస్వరూపాన్ని నీవు తెలుసుకోకపోవడం వల్ల ఆ మూడు పొరలు ఏమిటి అని అడిగితే శాస్త్రం చెప్తుంది. ఆ మూడు పొరలు చెప్పడానికి ముందు మరొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ జీవితం అనేటువంటిది ఒక యాత్ర లాంటిది. మనం అందుకే యాత్రలు చేస్తాం చూసారా. యాత్ర అంటే ముందు రైలు ఎక్కుతాం, రైలు ఎక్కి ఏం చేస్తాం, మన గమ్యానికి చేరుకోవడానికి టికెట్ తీసుకుంటాం, రైలు ప్రయాణం. ఈ రైలు ప్రయాణం చేయడానికి మనం రైల్లో ఎక్కినప్పుడు రైల్లో కూర్చున్నాం, ప్రయాణం చేస్తున్నాం, రైల్లో వెళుతున్నాం వెళుతున్నాం వెళుతున్నాం. ఎప్పుడు వస్తుందా మన గమ్యం అని ఎదురు చూస్తామా లేదా? ఇంకా టైం చూసుకుంటూ ఉంటాం, 5 గంటలు 6 గంటలు 5 గంటలు 4 గంటలు 3 గంటలు ఇట్లా లెక్క పెట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు వస్తుందా డెస్టినేషన్ అని చెప్పి. ఈ రైలు ప్రయాణంలో రైల్లో కూర్చొని మన గమ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ మధ్యలో ఎన్నో స్టేషన్లు వస్తాయి, బజిలీలు. ఈ స్టేషన్లన్నీ దాటుకుంటూ వెళతాం, ఆ స్టేషన్లతో మనకు పని లేదు, మన గమ్యం కోసమే మనం ఆలోచిస్తూ ఉంటాం అవునా. ఇది మన జీవితంలో మనం చేసే యాత్రల విషయం. శాస్త్రం అంటుంది అసలు జీవన యాత్రని నువ్వు తెలుసుకో. ఎలాగైతే నువ్వు ప్రయాణం చేస్తావో రైల్లో కూర్చొని, ఆ విధంగానే ఈ శరీరం అనే రైలు యానం, ఇది రైలు యానం లాంటిది. నువ్వు అక్కడ రైల్లో కూర్చున్నట్లుగానే జీవుడనేవాడు ఇందులో కూర్చోనున్నాడు. ఈ శరీరం అని రైలు యానంలో కూర్చోనున్నాడు జీవుడు. జీవయాత్ర అంటాం దీన్ని. గమ్యం ఏమిటి అంటే మోక్షం. 4 పురుషార్థాలు చెప్పారు, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 గమ్యాలు, చివరి గమ్యం మోక్షం. మోక్షం చేరుకోవడానికి అంటే మోక్షాన్ని పొందడానికి ధర్మ, అర్థ, కామాలు మజిలీలు అనమాట, స్టేషన్, ఇంటర్మీడియరీ స్టేషన్స్. ధర్మ, అర్థ, కామాలు ఇంటర్మీడియరీ స్టేషన్స్ అంటారు, మధ్యలో వచ్చే స్టేషన్స్. ఆ మధ్యలో వచ్చే స్టేషన్స్, తిరునెల్వేలి వెళ్తే హల్వా దొరుకుతుంది మనకు తెలుసు. తిరునెల్వేలి వస్తే హల్వా కొనుక్కుంటారు అందరు, నాగపూర్ వస్తే కమలాలు కొనుక్కుంటారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏమేమి దొరుకుతాయని బాగా తెలుసు మనకు. అవి కొనుక్కుంటున్నా, అవి తింటున్నా కూడా మన గమ్యాన్ని మనం మర్చిపోం కదా. హల్వా బాగుంది అని చెప్పి అట్లా తింటూనే ఉంటే రైలు వెళ్ళిపోతుంది. కొనుక్కొని రైల్లో తింటాం, అదే కొనుక్కొని తెచ్చుకుంటాం, ఇంటికి తెచ్చుకుంటాం, కానీ అక్కడే నుంచోని మన గమ్యాన్ని మర్చిపోం కదా. అదేవిధంగా ఒక్క స్టేషన్లో మనం దిగుతూ ఉంటాం, మనకు కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటాం, మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎక్కుతాం రైల్లో. మనం ఇదంతా చేస్తూనే ఉన్నాం జీవనంలో, ప్రతిరోజు మనం ప్రయాణించేటప్పుడు మన జీవితంలో. అదేవిధంగా ఈ జీవన యాత్రలో చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు ఇవన్నీ కూడా మజిలీలు. ఇవన్నీ కూడా వ్యక్తికి ఒక ఇంటర్మీడియరీ స్టేషన్స్ లాంటివి. మజిలీ అంటే ఏముంది, ఇంటర్మీడియరీ స్టేషన్స్ అంటారు, మధ్య మధ్యలో వచ్చే స్టేషన్స్. ఉన్నతమైన చదువులు చదువుకోవడం, చక్కని ఉద్యోగం సంపాదించుకోవడం, బాగా ధనం సంపాదించడం, మంచి కుటుంబం వాళ్లతో సంబంధంతో వివాహం చేసుకోవడం, తర్వాత పిల్లలు, తర్వాత ఇల్లు, కారు, ఇలా ఒకటికి ఒకటిగా ఒకటి ఒకటిగా మనం అన్ని సమకూర్చుకుంటున్నాం. కానీ అసలు డెస్టినేషన్ మర్చిపోయినాం. ఏమిటా డెస్టినేషను? మోక్షం. మనిషిగా పుట్టిన తర్వాత ధర్మ అర్థ కామానే కాదు, మనిషికి కావాల్సింది మోక్షం కూడా పొందాలి అనే విషయాన్ని శాస్త్రం చెప్తున్నది. నువ్వు అది పొందనంత వరకు, మోక్షాన్ని పొందనంత వరకు నీకు నిజమైన సుఖం శాంతి లేదు అని. నువ్వు కోరుకున్న వస్తువులన్నీ కూడా నిజమైన శాంతి సుఖాన్ని ఇవ్వవు. అవన్నీ కూడా సమకూర్చుకో, కానీ వాటిలో అసలైన శాంతి సుఖం లేదని తెలుసుకో అన్నారు. ఆ శాంతి ఇక్కడే ఉన్నది, ఆ ఆనందం, ఆ ప్రశాంతత ఇక్కడే ఉన్నదని తెలుసుకో అంటుంది శాస్త్రం. కనుక జీవన ప్రయాణాన్ని మర్చిపోకూడదు మనం. ఇది జీవన యాత్ర. శాస్త్రం మన గుర్తు చేస్తుంది, నువ్వు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నావు, ఎన్నో యాత్రలు చేస్తున్నావు, రామేశ్వరం, కాశీ, కేదార్నాథ్ అన్ని యాత్రలు చేస్తున్నావు, జీవన యాత్రను మర్చిపోయినావే అంటుంది శాస్త్రం. ఈ యాత్రలన్నీ దేనికోసం అంటే మన జీవన యాత్రని గుర్తు చేయడం కోసం. కానీ మనిషి మర్చిపోతున్నాడు. ఎందుకు మర్చిపోతున్నాడు అంటే ఆ మూడు పొరలు కప్పి ఉండడం వల్ల మర్చిపోతున్నాడు. తన యొక్క ఆనంద స్వరూపాన్ని తెలుసుకోకుండానే కాలం వెళ్ళబుచ్చేస్తున్నాడు మనిషి. కనుక శాస్త్రం చెబుతోంది, ఆ మూడు పొరలు తొలగించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అంటుంది శాస్త్రం. ఏమిటి ఆ మూడు పొరలు అంటే, ఒకటి మలం. మన మనస్సులో ఉన్నటువంటి అశుద్ధత. ఆరు శత్రువులు ఉన్నారు మన మనసులో. ఆరు శత్రువులు మనకు. ఈరోజు విజయదశమి. ఈ విజయదశమి రోజు విజయం సాధించింది దేవి. శత్రువులని నాశనం చేసి విజయాన్ని సాధించిన రోజు ఈ నవరాత్రుల్లో అన్ని అయిన తర్వాత చివరి రోజు ఆ దేవి ఈ రాక్షస సంహారం చేసి విజయాన్ని స్థాపన చేస్తుంది. ఈ యొక్క ఉత్సవం, ఈ యొక్క పర్వదినం మనకు ఏం తెలియజేస్తుందంటే, శాస్త్రం చెప్తుంది నీలో ఉన్న శత్రువులను నువ్వు తెలుసుకో, ఆ శత్రువులను నువ్వు నాశనం చెయ్యాలి. ఎలాగైతే ఆ దేవి అసురులను, రాక్షసులను సంహారం చేసిందో అదేవిధంగా నీలో ఉన్న శత్రువులని నువ్వు తెలుసుకో. ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి శత్రువులు, ఈ శత్రువులు నువ్వు తెలుసుకున్నప్పుడే వాళ్ళని నిర్మూలన చేయగలుగుతావు. అత్యంతమైనటువంటి అతి ఆశ అంటారు. కోరిక అంటే ఏమిటి? అతి ఆశ, కోరికలు, విపరీతమైన కోరికలు మనిషికి. కామం అంటారు, అశుద్ధమైన కామం. ధనం సంపాదించాలి, ఎకరాలు ఎకరాలు సంపాదించి బ్యాంకుల్లో వేసి డిపాజిట్లు వేసి అత్యాశతో ధనం సంపాదించాలని కోరుకుంటాడు మనిషి. కామం, క్రోధం, ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. శ్లోకాలు మనకు తెలుసు, కోపం అనేది మరొక శత్రువు. కామం, క్రోధం, లోభం అన్నమాట. లోభం అంటే ఏమిటి? పిసినారితనం. ఇంకా ఇంకా కావాలి, ఖర్చు పెట్టాడు, దానం చేయడానికి మనసు రాదు. కూడబెట్టి కూడబెట్టి చివరికి ప్రాణాపాయాన్ని తెచ్చుకుంటున్నారు జనం. ఎంత కూడబెట్టినా నీకు రక్షణ ఉండదు కదా చివరికి. ఎంత ధనం ఉంటే అంత అభద్రత. భద్రత లేదు, రక్షణ లేదు మనిషికి. కనుక మనిషి ధనం ఉన్నంత మాత్రాన సుఖంగా ఉంటాడని లేదు. మన ముందు, కళ్ళ ముందే చూస్తున్నాం ఎంతో మంది. ధనం ఉంది, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి, కానీ మనిషికి సుఖం లేదు. కనుక ఈ యొక్క క్రోధం, లోభం, మదం, గర్వం, అహంకారం మనిషిలో, మాత్సర్యం, అసూయ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం. మోహం అనేటువంటిది మనిషిని మోహింపజేస్తున్నది. ఏది చేస్తున్నాను, ఏమి తప్ప రైట అని కూడా ఆలోచించలేని స్థితి అనమాట మనిషి. ఈ ఆరుగురు శత్రువులు ఉన్నారు మనస్సులోనే. ఈ శత్రువులందరూ ఉండడమే మనస్సులో ఒక మలం అంటారు దాన్ని. ఈ మలాన్ని నిర్మూలించినంత వరకు నీకు ఆ ఆనందం నీకు తెలియదు. ఇది మొదటిది. రెండవది చిత్త చాంచల్యం, విక్షేపం అంటారు. రెండవ పొర మనసు చెలిస్తూనే ఉంటుంది. చిత్త చాంచల్యం ఒక చోట ఉండదు కదా, ఏకాగ్రత లేకపోవడం. అది కావాలి ఇది కావాలని చెప్పి మనిషి పరిగెడుతూనే ఉంటాడు అటు ఇటు. కాసేపు నిదానంగా కూర్చొని ధ్యానం చేయలేడు, జపం చేయలేడు. జపానికి కూర్చున్నా కూడా అమ్మాయి జపం అబ్బాయి జపమే చేస్తూ ఉంటాడు. ఆస్తుల జపం డిపాజిట్ల జపం ఇవే చేస్తూ ఉంటాడు. ధ్యానం చేయలేడు కదా కాసేపు కూర్చొని మనిషి. అంటే ఏమిటిది చిత్త చాంచల్యం అంటారు. ఆ చిత్త చాంచల్యం అనేటువంటిది మరొక దోషం. మలం చిత్తమలం, చిత్త విక్షేపం. ఆ విక్షేపాన్ని చిత్త చాంచల్యం అన్నారు. అందుకనే మనిషికి ఈ చిత్త చాంచల్యం అనేటువంటిదే ఈ యొక్క ఆనందాన్ని మనం తెలుసుకోకపోవడానికి కారణం అని చెప్పి శాస్త్రం చెప్తోంది. మూడవది ఏంటంటే ఆవరణ అంటారు. ఆవరణ, ఈ ఆనందం ఆత్మసుఖం కప్పబడి ఉన్నది ఆవరణ అంటారు. అజ్ఞానం వలన మనలో ఉన్న అజ్ఞానం ఏం చేస్తున్నది, ఈ ఆనందాన్ని కప్పివేస్తున్నది. నీళ్లు చక్కగా స్ఫుటంగా ఉంటే, కదలకుండా ఉంటే మన ముఖం చూసుకుంటాం అందులో. నీళ్లు నిర్మలంగా ఉన్నాయనుకోండి, మన ముఖం స్ఫుటంగా కనపడుతుంది. ఆ నీళ్ళలో ఒక రాయి వేయండి, కదులుతాయి నీళ్లు. ఆ కదలడం వల్ల ఏమవుతుంది, మన ముఖం సరిగా కనపడదు మనకు. కనుక మనస్సు కూడా ఆ నీటి లాంటిదే. ఆ మనస్సు కూడా చెలించింది అంటే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రాయితో సమానం. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రాయితో సమానం. అది వచ్చి మన మనస్సుని అట్లా చెలింపజేస్తుంది. అప్పుడు ఈ ఆత్మ అని ఆ స్వరూపం మనకు తెలియదు. అందుకని శాస్త్రం చెప్తుంది మనస్సుని ఏకాగ్రతగా ఉంచడం అలవాటు చేసుకోవాలి. చిత్త విక్షేపం నుంచి బయటపడాలి, చిత్త చాంచల్యం నుంచి బయటపడాలి మనిషి. దానికి అభ్యాసం చెప్పింది శాస్త్రం. ఈ ఆవరణం పోవాలి, అజ్ఞానం పోవాలి అంటే దానికి సాధనలు చెప్పబడింది. అజ్ఞానం అంటే ఏమిటి, ఈ వస్తువుల్లో ఈ యొక్క నేను కొనుక్కునేటటువంటి ఈ వస్తువులన్నింటిలో సుఖం ఉన్నదా నిజంగా లేదా అనే ఆలోచన చేయాలి, విచారణ చేయాలి. ఇంత ధనం సంపాదిస్తున్నాను నేను, ఇన్ని సమకూర్చాను, నిజంగా వీటిట్లో సుఖం ఉన్నదా నాకు అని ఆలోచన చేయాలి మనిషి. ఆవరణ తొలగాలి అంటే విచారణ చేయాలి. ఈ మూడు పొరలు తొలగించడానికి శాస్త్రంలో సాధనలు చెప్పబడినాయి. ఏమిటి ఆ సాధనలు అంటే, చిత్త మలం పోవాలి అంటే కర్మయోగం చెయ్యి అన్నది. కర్మయోగం సాధన చెయ్యి అన్నది. కర్మయోగం అంటే ఏమిటి అంటే మనస్సుని సద్భావనతో ఉంచుకొని సత్కర్మలు చేయడం, మంచి ఆలోచనలు మంచి కర్మలు అలా చేయడమే కర్మయోగం. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తూ ప్రసాద బుద్ధితో ఫలాన్ని తీసుకోవడం, నిష్కామ కర్మ చేయడం, దేనిని ఆశించకుండా, పేరు ధనం ప్రఖ్యాతులు ఇవన్నీ ఆశించకుండా, ఏమి ఆశించకుండా నువ్వు సేవ చేస్తే అది నిష్కామ కర్మ అంటారు. అలా నిష్కామ కర్మ చేసినప్పుడు నీ మనస్సు శుద్ధం అవుతుంది, పరిశుద్ధిని పొందుతుంది. అలా శుద్ధమైనప్పుడు మనస్సులో కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అందుకని కర్మయోగ చేయాలి, భగవంతుని నిష్కామంగా పూజించాలి, తల్లిదండ్రులకు నిష్కామంగా సేవ చేయాలి. వాళ్ళ ఆస్తులు పాస్తులు ఇచ్చినా లేకపోయినా మనం సేవ చేయాలి తల్లిదండ్రులకి, పెద్దవాళ్లకు సేవ చేయడం, సమాజానికి సేవ చేయడం. ఇలా సేవ చేయంగా 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 మన మనస్సులో ఆ అశుద్ధి పోతుంది. మనస్సులో రాగ ద్వేషాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ అడ్డంకులే మనిషికి. మనకు తెలియదు అవన్నీ ఉన్నాయని, మనలోనే మనకు తెలియకుండానే అవి మనల్ని ఎంతగా మోసం చేస్తున్నాయో చూడండి. కనుక వాటి నుంచి బయటపడటానికి కర్మయోగం. అదేవిధంగా చిత్త చాంచల్యం పోవాలి అంటే, చిత్త ఏకాగ్రత రావాలి అంటే ధ్యానం చేయడం ఉపాసనా యోగం అని చెప్పింది శాస్త్రం. ఉపాసనా యోగాన్ని అభ్యాసం చేయాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి ప్రతిరోజు. ఆ ధ్యానం అభ్యాసం జప అభ్యాసం చేసిన వాళ్ళకే చిత్త ఏకాగ్రత లభిస్తుంది, చిత్త చాంచల్యం పోయి చిత్త ఏకాగ్రత వాళ్ళకి లభిస్తుంది. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడే, మనస్సు చలనం లేకుండా ఉన్నప్పుడే ఆ వ్యక్తి మాత్రమే ధ్యానం ద్వారా భగవంతుడిని ఉపాసన చేయడం ద్వారా ఆ మనసులో ఉన్నటువంటి విక్షేపం అనే దోషం పోతుంది. మన అశాంతికి కారణాలు ఇవి. మనసులో ఉన్నటువంటి మలినం, మనసులో ఉన్నటువంటి చాంచల్యం, ఇవే మన అశాంతికి కారణం. ఎందుకు అశాంతి వస్తున్నది? అలజడి వస్తుంది మనసులో. ఇవన్నీ దాక్కోనున్నాయి మన మనసులో. మలం, విక్షేపం, చాంచల్యం ఇవన్నీ దాక్కొని ఉంటే మనకు ఎలా వస్తుంది శాంతి, ఆనందం? రానే రాదు. కనుక వాటిని కనుక్కోవాలి మనం. అదేవిధంగా ఆవరణ పోవాలి లేక అజ్ఞానం పోవాలి అంటే, ఇప్పుడు ఈ బల్బులు వెలుగుతున్నాయి ఇక్కడ, మనకు కాంతి వస్తున్నది. ఆ ఒక్కొక్క బల్బుని ఒక నల్లటి గుడ్డతో కట్టండి, కట్టేసి లేకపోతే పేపర్ పెట్టండి, కనపడుతుందా? ప్రకాశం వస్తుందా? లైట్ వెలుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రకాశం తెలియదు. ఏమిటంటే ఆవరణం ఉన్నారు, కప్పబడి ఉన్నది. ఆ ప్రకాశం రాకుండా ఒక తెరలాగా ఆ ప్రకాశాన్ని కనుమరుగు చేస్తున్నది. అదేవిధంగా మన ఆత్మస్వరూపం అనే ప్రకాశాన్ని తెలియకుండా మనం అజ్ఞానం అనే ఆవరణం అది కప్పబడి ఉన్నది. ఆనందం అది తెలుసుకోవడం కోసం జ్ఞాన యోగ అనే సాధనాన్ని చెప్పింది శాస్త్రం. మొదట కర్మయోగంతో మొదలుపెట్టి ఉపాసన యోగంలో చేస్తూ తర్వాత జ్ఞానయోగానికి రావాలని చెప్పి శాస్త్రం చెప్పింది. అసలు ఇవన్నీ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మూడు పొరలు ఉన్నాయి, ఈ పొరల వలననే నాకు సుఖశాంతులు లేవు, ఆనందం అనేది బయట వెతుకుతున్నాను నేను, నిజంగా అక్కడ లేకపోయినప్పటికీ కూడా లేని చోట వెతుకుతున్నాను, బయట ఉన్న చోట కనుమరుగై ఉన్నది. కనుక శాస్త్రం ఏం చేస్తున్నదంటే, నేను సహాయపడతాను నీకు, మే ఐ హెల్ప్ యూ అంటుంది. నేను నీకు సహాయం చేయనా అంటుంది శాస్త్రం. తప్పకుండా అన్న, తప్పకుండా సహాయం చేస్తుంది శాస్త్రం. ఎలా చేస్తుందంటే, మనకు నాలుగు వేదాలు ఉన్నాయి. ఏమిటా నాలుగు వేదాలు? మొదటి వేదం ఏమిటండి? ఋగ్వేదం. రెండవ వేదం యజుర్వేదం. మూడవ వేదం సామవేదం. నాలుగు అథర్వణ వేదం. నాలుగు వేదాలు ఉన్నాయి మనకి. ఒక్కొక్క వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి. ఈ నాలుగు భాగాల వేదంలో ఈ సాధనలన్నీ చెప్పబడినాయి. నాలుగు భాగాలు ఏమిటి అంటే, ఋగ్వేదంలోనే సంహితా భాగమని, బ్రాహ్మణ భాగమని, ఆరణ్యక భాగమని, ఉపనిషత్తు భాగమని నాలుగు భాగాలు ఉన్నాయి. మొదటిది సంహితా భాగం. ప్రతి వేదంలో సంహిత అంటే మంత్రభాగం అని అర్థం. సంహిత లేక మంత్రభాగము మొదటిది. రెండవ భాగం బ్రాహ్మణ భాగం. బ్రాహ్మణ భాగం దేని గురించి చెప్తుంటే, కర్మకాండ గురించి చెప్తుంది. కర్మకాండలో చెప్పబడిందే కర్మయోగం. కనుక వేదంలో చెప్పబడినటువంటి బ్రాహ్మణ భాగంలో ఉన్నటువంటి కర్మకాండ, కర్మకాండంలో కర్మయోగం చెప్పబడింది. ఎందుకండి కర్మయోగం? మన కోసమే. మనలో ఉన్న మలినం, మనసులో ఉన్న మలినం పోవడానికి. వస్త్రం మీద మలినం ఉంటే తెలుస్తుంది, కనపడుతుంది కంటికి. మనసులో మలినం ఉంటే ఎట్లా తెలుస్తుంది? మనకు తెలియదు, బయట వాళ్ళకి తెలుస్తుంది, శాస్త్రానికి తెలుస్తుంది. మన కోపం వచ్చినప్పుడు ఎంత మలినం ఉందో బాగా తెలుస్తుంది. అసూయ, ద్వేషం ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇది మలినం కాదా? మలినమే కదా. మనిషికి అత్యాస, షార్ట్ టెంపర్డ్నెస్ చెప్తుంటారు కదా ఇంగ్లీష్లో, ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ అంటారు. అంటే నాకు మలినం ఉంది అని చెప్పుకుంటున్నాడు పబ్లిక్గా. అది గొప్పగా చెప్పుకుంటున్నాడు మనిషి. ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ అంటే ఏమిటి? యూఆర్ పబ్లిసైజింగ్ అనమాట, మనసులో మలినం ఉన్నది అని. కనుక శాస్త్రం కర్మకాండలో చెప్పబడిందే కర్మయోగ సాధనం చెప్పబడింది. సకామ కర్మలే కాదు, నిష్కామ కర్మ కూడా చేయడం నేర్చుకో, సకామ కర్మను తగ్గించు అన్నాడు. భగవంతుణ్ణి బేరసారాలు చేయవాక భగవంతుడితో భగవంతుణ్ణి నిష్కామంగా పూజించు, ప్రేమించు అని చెప్తున్నది శాస్త్రం. కనుక కర్మకాండలో చెప్పబడింది కర్మయోగం. తరువాత ఆరణ్యక భాగంలో ఉపాసనా కాండం అంటారు దాన్ని. ఆరణ్యకం భాగం అయినటువంటి వేదంలో ఉన్నటువంటి ఆరణ్యక భాగంలో ఉపాసనా కాండంలో ధ్యానం గురించి చెప్పబడింది. ఆ ధ్యానం జపం అన్నీ కూడా అందులో వస్తాయి. ఈ ఉపాసనా యోగం చెప్పబడింది ఉపాసనా కాండంలో. ఉపాసనా కాండంలో ఆరణ్యకంలో వస్తుంది, ఆరణ్యక భాగంలో. ఈ ఆరణ్యక భాగంలో ఎక్కడ చెప్పబడింది? వేదంలో చెప్పబడింది. మనకు నాలుగు వేదాల పేర్లే ఇప్పుడు సరిగ్గా గుర్తులేవు జనానికి. అందులో భాగాలు, తర్వాత ఈ కాండాలు, ఇందులో ఈ సాధనలు, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయండి జనానికి? పొద్దున్న లేస్తే కంప్యూటరు, ఫోన్లు, టీవీలు, బిజీ బిజీగా ఉంటున్నాం కదా. కనుక మనం శ్రద్ధగా శాస్త్రాన్ని చదివితే మనకు ఇవి తెలుస్తాయి, కానీ లేకపోతే తెలియవు. కనుక ఆరణ్యక భాగంలో ఉపాసనా కాండంలో ఉపాసనా యోగ దేనికి చెప్పబడింది? చిత్త చాంచల్యం పోవడానికి సాధన చెప్పబడింది. చూడండి, మన వేదాలు జ్ఞానానికి ఖని అంటారు చూసారా. ఖని అంటే ఏమిటి? ట్రెజర్ హౌస్. ఎంత సంపద ఉందో మన దగ్గర. సంపద ఉండి కూడా ఈ వేదాలలో జ్ఞాన సంపద ఉంచుకొని కూడా మనందరం దుఃఖపడుతున్నాం. దుఃఖపడవలసిన అవసరం లేదు అసలు, కానీ దుఃఖపడుతున్నాం. సుఖంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాం, కానీ లోపల లోపల దిగులు, చింత, వ్యాకులత బాధపడుతూనే ఉన్నారు మనిషి. ఈ దిగులు చింత వల్ల వ్యాధులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి, సైకోసోమాటిక్ ఎయిల్మెంట్స్. చిన్న వయసులోనే అన్ని వ్యాధులు వస్తున్నాయి మనుషులకి. భగవత్ చింతన తగ్గిపోతున్నది మనుషులకి. భగవంతుడిని పూజించినా కూడా ఒక వ్యాపారంగా జరిగిపోతున్నది. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తాను అనే బిజినెస్ భక్తి. ఆ భక్తి వల్ల మనస్సుకి ప్రశాంతత రాదు. కనుక శాస్త్రం చెప్తుంది, నీకు ఆనందం కావాలి అంటే ఈ పద్ధతిని ఆలోచించు, ఈ పద్ధతి అభ్యసించు అని చెప్తున్నది. ఉపనిషత్తు భాగం నాలుగవ భాగం. ప్రతి వేదంలోనూ ఉపనిషత్తు భాగం ఉంది. ఆ ఉపనిషత్తు భాగం ఏం చెప్తుంది? జ్ఞానకాండ గురించి మాట్లాడుతున్నది. జ్ఞానకాండమునే ఉపనిషత్తు భాగం అంటారు. ఆ ఉపనిషత్తు భాగమే జ్ఞానయోగానికి సాధనంగా చెప్పబడింది. కనుక జ్ఞానయోగం దేనికి? ఆవరణ పోవడానికి, అజ్ఞానం పోవడానికి జ్ఞానయోగం. జ్ఞానయోగం ఎక్కడ చెప్పబడింది? జ్ఞానకాండంలో చెప్పబడింది. జ్ఞానకాండం ఎక్కడ చెప్పబడింది? ఉపనిషత్తులో చెప్పబడింది. ఉపనిషత్తులు ఎక్కడున్నాయి? వేదంలో ఉన్నాయి. వేదంలో నాలుగో భాగం ఉపనిషత్తులో, జ్ఞానకాండంలో జ్ఞానయోగం అజ్ఞానం పోగొట్టడానికి మనకు సాధనంగా చెప్పబడింది. ఈ మూడు పొరలు తొలగాలి అంటే కర్మయోగ, ఉపాసనాయోగ, జ్ఞానయోగ. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు. మరి సంహిత భాగం దేనికి? మంత్రభాగం. అంటే ఈ మూడు పొరలు తొలగడానికి, కర్మయోగం అభ్యాసం చేయడానికి, ఉపాసన చేయడానికి, జ్ఞానయోగం అంటే విచారణ, నా నిజమైన స్వరూపాన్ని నేను తెలుసుకుంటేనే ఆనందం, ఇది ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విచారణ చేయడానికి మనకు ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో ప్రతిబంధకాలు వస్తాయి. ఈ ప్రతిబంధకాలు రాకూడదు అంటే అనారోగ్యం వల్లనో, ఇంట్లో సరైన పరిస్థితి లేకపోవడం వల్లనో మనిషి వీటి కోసం ప్రయత్నం చేయలేకపోతున్నాడు. కనుక ఈ ప్రతిబంధాలు, ఈ యొక్క విఘ్నాలు పోవాలి అంటే ప్రార్థన చేయాలి. ఆ మంత్రభాగం అంటే సంహితాభాగంలో ఏం చెప్పబడిందంటే సూక్తాలు, ప్రార్థనలు చెప్పబడినాయి. ఆ మంత్రపుష్పం అంతా మనం చదివేదంతా కూడా సూక్తాలు, ఇవన్నీ కూడా మంత్రభాగానికి వస్తాయి. ఈ మంత్రభాగం కూడా వేదంలోనే చెప్పబడింది. కనుక వేదంలో చెప్పబడినటువంటి సంహితాభాగం లేక మంత్రభాగం వల్ల మనం చేసే ప్రార్థనలు, ఈ ప్రార్థనల వల్ల మనకు వచ్చేటువంటి ప్రతిబంధకాలన్నీ పోతాయి. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక తాపాలన్నీ పోవడానికి ప్రార్థనలు చేయాలి. ఆ ప్రార్థనలు చేయడం వల్ల ఏ ప్రార్థనలు ఎక్కడైతే సంహితాభాగంలో చెప్పబడినాయో ఆ ప్రార్థనలు, అవి చేయడం వల్ల మనకు కర్మయోగ సాధనకి, ఉపాసనాయోగ సాధనకి, జ్ఞానయోగ సాధనకి ఆటంకం లేకుండా ఉంటుంది. ఇలా కర్మయోగ ఉపాసన యోగ జ్ఞానయోగ మనం చేయగా 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 మనలో ఉన్న నిజస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆనందం, సుఖము, ప్రశాంతత అన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. నేను దేని మీద ఆధారపడవలసిన పని లేదు, నా సుఖం కోసం, నా ప్రశాంతత కోసం, ఆనందం కోసం నేను దేని మీద ఆధారపడవలసిన పని లేదు, ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదని తెలుస్తుంది మనకి. కనుక ఇది తెలుసుకోవాలంటే వేదాలన్నీ చదవలేం కదా మనం. వేదాలు చాలా విస్తారం, ఆ వేద మంత్రాలే కొన్ని వేలల్లో ఉంటాయి. వేదం అంతా కూర్చొని చదవగలవా మనం? మనకు సంస్కృతం అక్షరమే రాదు, వేదాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. కనుక వేదాలు ఏం చదువుతాం మనం? చదవలేం. అందుకని వ్యాస భగవానుల వారు ఏం చేశారు, ఈ వేదాలలో ఉన్న సారం మొత్తాన్ని భగవద్గీత మహాభారతంలో పెట్టారు. మహాభారతాన్ని వ్రాశారు వ్యాసుల వారు. వేదాలలో ఉన్న సారం మొత్తాన్ని మహాభారత గ్రంథంలో పెట్టారు. ఆ మహాభారతంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఈ యొక్క భగవద్గీత, ఎన్నో గీతలు వస్తాయి అందులో, ఒకటి కాదు చాలా గీతలు ఉన్నాయి. గీతలు అంటే ఈ గీతలు కాదండి, బోధ అన్నమాట. భగవంతుడు మనకు చెప్పినటువంటి బోధ ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి అక్కడ భగవద్గీతలో. ఉపనిషత్తుల సారం, వేద సారం చెప్పబడింది. ఆ వేదాలన్నీ మనం చదవలేం కనుక ఆ వేదాల సారాన్ని అట్లాగే మనకు భగవద్గీతలో వ్యాస భగవానుల వారు మహాభారత గ్రంథ రూపంలో అందులో వచ్చేటట్టుగా ఇచ్చారు మనకు. అందుకని మహాభారతంలో 3 రత్నాలు ఉన్నాయంటారు. మహాభారతంలో 3 రత్నాలు, 100 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. తెలుగులో ఎవరు రాశారు తెలుసా మహాభారతాన్ని? ఒరిజినల్గా మహాభారతాన్ని ఎవరు రాశారు? వ్యాసుల వారు రాశారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని రాశాడు. తెలుగులో ఈ మహాభారతాన్ని తెలుగులో పద్య రూపంలో రాశారు 3 కవులు రాశారు. మొదటి కవి పేరేమిటి? నన్నయ్య. 2వ కవి తిక్కన. 3వ కవి ఎర్రాప్రగడ. ఈ 3 కవులు సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని 100 శ్లోకాలని తెలుగులో పద్య రూపంలో రాశారు. ఆ శ్లోకాలు కూడా మనం చదవలేము, ఎందుకంటే మన తెలుగు అంతంతగానే ఉంటుంది. ఆ చక్కటి శ్లోకాలు పద్య రూపంలో మహాభారతాన్ని రాశారు వాడు. ఒక్క వ్యక్తి ఒక్క కవి రాయలేకపోయినాడు, అంత సమయం పట్టింది ఆయనకి. నన్నయ్య తర్వాత తిక్కన రాశాడు, తిక్కన తర్వాత ఎర్రప్రగడ రాశాడు. అంటే 3 కవులు వ్రాయాల్సి వచ్చింది. వ్యాస భగవానుల వారు ఒక్కరే రాశారు, దాన్ని తెలుగులో 3 కవులు రాయాల్సి వచ్చింది. కవిత్రయం అంటాం వారిని, కవిత్రయం అని పేరు వారికి, ఆ 3కి. అటువంటి మహాభారతంలో 3 రత్నాలు అన్నారు. ఏమిటి ఆ 3 రత్నాలంటే, మొదటి రత్నం విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం మొదటి రత్నం. 2వ రత్నం ఏమిటి అంటే భగవద్గీత. భగవద్గీత మహాభారతం అనేటువంటి హారంలో ఒక లాకెట్ తో పోల్చారనమాట. లాకెట్ పతకం పెట్టుకుంటాం చూసారా, గొలుసు వేసుకుంటే పతకం ఉంటుంది, పతకం మీదనే ఉంటాయి మన కళ్ళన్నీ. ఎందుకంటే అందులో అన్ని రాళ్ళు పొదగబడి ఉంటాయి. లాకెట్, లాకెట్ అట్రాక్షన్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. మహాభారతం అనేటువంటి హారానికి భగవద్గీత అనేటువంటిది ఒక పతకం లాంటిది. 3వ రత్నం ఏమిటి అంటే సనస్సు జాతీయం. 3వ రత్నం కనుక విష్ణు సహస్రనామం, భగవద్గీత, సనస్సు జాతీయం, ఈ 3 రత్నాలు ఉన్నాయి మహాభారతంలో. కనుక మహాభారతం మన తెలుగులో చెప్తారు, వింటే తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. మనం గారెలు తింటున్నాం కానీ భారతం చదవడం లేదు. తెలుగు వాళ్ళందరూ గారెలు తినడంలో ఫస్ట్. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, తింటే గారెలే తినాలి అన్నారు. తర్వాత ఏంటి, వింటే భారతమే వినాలి, భారతంలో చెప్పబడినటువంటి భగవద్గీత వినాలి. కనుక గారెలే తింటూ ఉంటామండి అంటే ఎలా ఉంటుంది? గారెలతో సమానమైనటువంటి ఏదో పోల్చారు గారెలతో, కానీ ఆ మహాభారతంలో ఉన్నంత అన్ని విలువలు ధర్మశాస్త్రం అది. ఈ మోక్షశాస్త్రం భగవద్గీత అందులో చెప్పబడింది. ఈ భగవద్గీతలో 700 శ్లోకాలున్నాయి. మన కోసమని తేలికగా అర్థం చేసుకోవడానికి వేదాల సారాన్ని అట్లాగే తీసుకొచ్చి ఆ కర్మయోగాన్ని, ఉపాసనా యోగాన్ని, జ్ఞానయోగాన్ని అన్నిటినీ కలిపి 700 శ్లోకాల్లో పెడితే మనకు అది చదవడానికి కూడా తీరిక లేదు. వేదాలు చదవలేము, మహాభారతం చదవలేము, ఎందుకంటే 100,000 శ్లోకాలు కదా. కొన్ని భగవద్గీత చదువుతావంటే సమయం లేదండి, టైం లేదంట. మరి ఇంకేంటయ్యా టైం ఉంది నీకంటే, సరిపోతుందని ఇంట్లో పనితో సరిపోతుంది, ఆఫీసు ఇల్లు, ఆఫీసు ఇల్లు, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్. కానీ మనిషికి ఈ మహాభారతం, ఇందులో ఉన్న భగవద్గీత విలువ తెలియకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నాడో మనిషి. తన సుఖాన్ని తనలోనే ఉన్నదని తెలుసుకోలేక బయట వెతికి వెతికి వేసారి అలిసిపోయి చివరికి ఆ విధంగానే మనిషి జీవితాన్ని సాధిస్తున్నాడు. కానీ ఒక్కసారి మనిషి ఆలోచించాలి, ఈ దేశంలో పుట్టి ఈ భారతీయ సంస్కృతిలో, భారతీయ సంస్కృతి, భారత అంటే ఏమిటి? భా అంటే జ్ఞానం, ప్రకాశం. రత అంటే ఏమిటి? ఎప్పుడూ ఆ జ్ఞానంలోనే ఆనందిస్తూ ఉండేవాడు అని భారత అని అర్థం. మనం ఏం చేస్తున్నాం? జ్ఞానంలో రమించడం లేదు. మనం ఆత్మజ్ఞానంలో రమించేవాడే భారతీయుడు, అందుకనే భారతీయులని పేరు మనకు. భా అంటే జ్ఞానం, ప్రకాశం, అందులో ఆనందించేవారి. అందుకనే భారతదేశంలో ఎక్కువ మంది జ్ఞానులు ఎప్పుడూ ఈ వేదాలు, వేదాలకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు చదువుతూ ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంతమందికి బోధ చేస్తున్నారు. ఇప్పటికీ జరుగుతున్నది. మూలలా ఎక్కడ పట్టినా కూడా మన దేశంలో ఇవి చూడండి, ఎంతో మంది జ్ఞానులు వారు ఈ జ్ఞానాన్ని అందజేయాలని అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వినేవాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే మనిషికి ఆ కోరిక రావాలి, నేను ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలని తెలుసుకోవడానికి మనసులో మలినం పోవాలి, మనశ్చిత్త చాంచల్యం పోవాలి. అవి పోయినప్పుడే ఈ అజ్ఞానం పోతుంది మనిషికి. కనుక 700 శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీత శ్రీకృష్ణ అర్జునుల సంవాద రూపంగా మనకు చెప్పబడింది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి సంవాదమే భగవద్గీత. ఇటువంటి సంవాద రూపంలో ఉన్నటువంటి భగవద్గీతని మనం చదువుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అని మనం ప్రశ్న వేసుకుంటే, కర్మయోగం ద్వారా రావాల్సినటువంటి చిత్తశుద్ధి వస్తుంది మనకు భగవద్గీత చదవడం వల్ల. కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం ఎలా చేయాలి? ఎలా చేస్తే నీ మనసులో ఉన్నటువంటి మలినం పోతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా భగవద్గీతలో చదవడం వల్ల మనం ఉపాసనా యోగం అంటే ఏమిటి, ఉపాసన ఎలా చేయాలి, ఏకరూప ఉపాసన, అనేక రూప ఉపాసన, ఇవన్నీ ఎలా చేస్తే మన మనస్సు చిత్త చాంచల్యం పోతుంది మనకు, ఆ చాంచల్యం పోతేనే మనకు ఈ ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం అనే విషయం భగవద్గీతలో చెప్పబడింది. అదేవిధంగా జ్ఞానయోగం, అజ్ఞానం పోవాలి అంటే, ఆవరణ పోవాలి అంటే మనిషి విచారణ చెయ్యాలి. ఇన్ని వస్తువులు కొనుక్కుంటున్నాను, ఇన్ని సమకూర్చుకుంటున్నాను, కానీ నాలో దిగులు చింత పోవడం లేదు, ఆందోళన పోవడం లేదు. కారణం ఏమిటి? ఇంత జీతం సంపాదించుకుంటున్నాను, ఇంత ధనం సంపాదించుకున్నాను, ఆనందం లేదే, కారణం ఏమిటి అని విచక్షణ చెయ్యాలి. అందుకని ఆది శంకరాచార్య వారు భజగోవిందంలో భగవద్గీతా కించిదధీత గంగాజలలవ కణికా పీత సకృద పియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. భగవద్గీత కించిద అధీత, మీరు ఇంట్లో కూర్చొని 700 శ్లోకాలు బైహార్ట్ చేయమని అడగలేదు. అవన్నీ క్షుణ్ణంగా చదివి నువ్వు అన్నీ చెప్పాలని ఎక్కడ చెప్పలేదు. కించిద అధీత, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ భగవద్గీతను చెప్పినటువంటి సారాన్ని నువ్వు ఆస్వాదించావు అంటే కించిద అధీత. సస్య యమేన నన చర్చ అన్నాడు. యముడు నీ దగ్గరికి రాడు, మృత్యు ఆ వ్యక్తి దగ్గరికి రాదన్నాడు. అంటే ఏమిటి, అమృతత్వాన్ని పొందుతావు నువ్వు అని అర్థం. అమృతత్వాన్ని పొందడానికి, మృత్యు నుంచి బయటపడటానికి చెప్పబడినటువంటిదే భగవద్గీత, అదే మోక్షశాస్త్రం. మోక్షశాస్త్రం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, బయటపడాలి అని కోరుకుంటున్నాం. దేని నుంచి బయటపడాలని కోరుకుంటారండి, సుఖాన్ని నుంచి బయటపడాలని కోరుకుంటారా దుఃఖాన్ని నుంచా? అది మాత్రం తెలుసు, దుఃఖాన్ని నుంచి బయటపడాలని కోరుకుంటాం కనుక, సుఖం ప్రాప్తిని పొందాలి కనుక సుఖం అనేది నువ్వు తెలుసుకుంటావు. దుఃఖంలోంచి బయటపడడం అంటే ఏమిటి, సుఖమే నా స్వరూపం అని తెలుసుకోవడమే. దానికి మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయాలి అంటే భగవద్గీత ప్రతి శ్లోకము అర్థము అది తెలుసుకొని మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. సమయాన్ని వృధా చేసుకోకుండా మహతా పుణ్యపణ్యేన, ఒక శ్లోకంలో చెప్పబడింది, మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయ నౌస్వయ పారం దుఃఖోదీర్ఘంతు తరయావన్న భిద్యతే. ఫైనల్ వార్నింగ్. ఫైనల్ వార్నింగ్ అంటే ఏమిటి, అపాయం ఇది కనుక తెలుసుకోకపోతే నువ్వు అని అర్థం. ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చింది, మహతా పుణ్యపణ్యేన. ఇది మానవ జీవితాన్ని కొనుక్కున్నావు నువ్వు, కరెన్సీ పెట్టి. ఏం కరెన్సీ, పుణ్యం అనే కరెన్సీ ఇచ్చి ఈ శరీరాన్ని కొనుక్కున్నావు నువ్వు. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం ఇయం కాయం నౌస్పయ, పడవలాంటిది ఇది. నీ చేత ఈ శరీరం, మానవ దేహం పుణ్యమిచ్చి తీసుకోబడింది, ఒక పడవలాంటిది. పారం దుఃఖోదీర్ఘంతు, ఈ దుఃఖం అనే సాగరాన్ని ఈ శరీరం అనే నావతో నువ్వు దాటాలి. తర యావన్న భిద్యతే, నది దాటుతున్నామండి, నదిలో వెళుతున్నాం. నదిలో వెళ్ళేటప్పుడు పడవలో వెళుతున్నాం, ఆ పడవ పగిలిపోకముందే ఆ ఒడ్డు చేరాలి కదా. పడవలు వెళ్ళేటప్పుడు ఏం ప్రార్థన చేస్తాం, ఈ పడవ మునగకుండా మమ్మల్ని ఆ ఒడ్డుకు చేర్చాలి అని ప్రార్థన చేస్తాం. అందుకని పడవలో కూర్చొని జాగ్రత్తగా ఆ ఒడ్డుకు చేరతాం. ఒడ్డుకు చేరిన తర్వాత ఇంకా పడవతో మనకు పని లేదు, పని అయిపోయింది. అదే విధంగా ఈ శరీరం అనే పడవ, ఇది నావ. ఈ నావలో కూర్చున్నావు ఇప్పుడు నువ్వు. తర అంటే దాటు, యావన్న విద్యతే, ఇది ఈ శరీరం నశించిపోయే ముందు, ముందే ఇది క్షీణించడానికి ముందే అని అర్థం. తర అంటే ఈ సంసార సముద్రాన్ని, ఎటువంటి సంసార సముద్రం అండి, దుఃఖ ఉదది అన్నారు, దుఃఖంతో కూడినటువంటిది. ఏమిటండి దుఃఖం, దుఃఖం అంటారు పండగ రోజు, పర్వదినం అయితే ఇవాళ విజయదశమి అన్నాడు. దుఃఖం అంటే ఏమి లేదు, వ్యాధి భయం, ముసలితనం భయం, వ్యాధి భయం, జరా భయం, మరణ భయం, ఈ మూడు భయాలు మనల్ని కాచుకోనున్నాయి ఎప్పుడు. ముసలితనం బాధ, మరణం బాధ, ముసలితనం బాధ, మరణం బాధ, వ్యాధి అంతకంటే బాధ. ఇటువంటివన్నీ వేసి చూస్తున్నప్పుడు ఇంకా ఆలస్యం చేస్తావెందుకు, ఈ శరీరం నశించే లోపల దీని పని ఏమిటి, ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? మోక్షాన్ని పొందడానికి ఇచ్చాడు, తినడానికి, ఇల్లు కట్టుకోవడానికి, కార్లు సంపాదించుకోవడానికి కాదు ఇచ్చింది. అవి కావాలి, ఆనందంగా ఉండు, కానీ మోక్షాన్ని పొందండి. పక్షులు కట్టుకుంటున్న ఇళ్ళు, పక్షులు క్రిమికీటకాదులన్నీ ఆహార ఆనందంగా వాటి పిల్లలతో అవి జీవిస్తున్నాయి, మనం జీవిస్తున్నాం, ఏమిటి పెద్ద తేడా? మనం ఇల్లు కట్టుకుంటున్నాం ఫ్లాట్, అవి కట్టుకుంటున్నాయి చిన్న గూడు కట్టుకుంటున్నాయి, అవి ఏమిటండి తేడా? కనుక మనం ఆలోచించాలి, తినడము నిద్రపోవడము ఇవన్నీ సంపాదించుకోవడమే కాదు జీవితానికి, అవి పక్షులు చేస్తున్నాయి, జంతువులు చేస్తున్నాయి, మనిషినైనా నాకు ఏమిటి ప్రత్యేకత? భగవంతుడు ఏం, దేనికోసం మనిషి జన్మ ఇచ్చాడు? ఇన్ని కోట్ల జీవరాశుల్లో, ఈ జీవరాశుల్లో నేను మనిషిగా పుట్టాను అంటే నాకు ప్రత్యేకత ఉంది. కాకి ఎప్పుడు ఒకే రకంగా కడుతుంది గూడు, చూసారా? పక్షులన్నీ వాటి గూళ్ళని మార్చుకోవు, కానీ మనం ఇల్లు మాత్రం మార్చుకుంటాం. పక్షులు వాటి ఆహారం అవే తింటూ ఉంటే మార్పు లేదు, కానీ మన ఆహారం మార్చుకుంటూ ఉంటాం. మనకు భగవంతుడు ఇవన్నీ ఇచ్చాడు, ఈ శక్తిని ఇచ్చాడు మనిషి. మనకి ఏది కావాలో కోరుకోవడానికి, మార్చుకోవడానికి ఇవన్నీ కూడా మనకు శక్తిని ఇచ్చాడు మనిషి. పశువులు పక్షులు మోక్షాన్ని పొందలేవు, యాంత్రికం. వాటి జీవితం ఒక యంత్రం లాంటిదే. మీరు యంత్రానికి కీ ఇస్తే యంత్రం అట్లాగే పనిచేస్తుంది. అవన్నీ యాంత్రికంగా పనిచేస్తున్నాయి. మనం కూడా యంత్రాలమైనా యాంత్రికంగానే జీవిద్దామా? కాదు. కనుక మనం మనిషి జన్మ ఎత్తిన తర్వాత మోక్షాన్ని పొందడమే పరమావధి అనే విషయాన్ని తెలుసుకొని, ఈ మోక్షం అనేటువంటిది దుఃఖ నివృత్తి, దుఃఖాన్నించి బయటపడాలని. ఇది బయటపడాలి అంటే మనం ఈ మలం, చాంచల్యం, అజ్ఞానం ఈ మూడు పొరలు పోతేనే మనకు శాంతి. అంతవరకు మనకు ప్రశాంతత, భద్రత, ఆనందం అనేటువంటివి శూన్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎండమావుల్లాగా అవి నిజంగా లేవు. కనుక మనం ఈ భగవద్గీతని మనం చదివి అర్థం చేసుకొని మన జీవితంలోకి అన్వయించుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది. ఈ భగవద్గీతకి ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. ప్రతి గ్రంథానికి ప్రార్థనా శ్లోకాలు ఉన్నట్లుగానే భగవద్గీతకు కూడా మధుసూదన సరస్వతుల వారు ధ్యాన శ్లోకాలు వ్రాశారు, 9 శ్లోకాలు వ్రాశారు. ఆ 9 శ్లోకాలు రేపటి నుంచి మొదలు పెడతాం. ఆ శ్లోకాలు ప్రార్థన అయిన తర్వాత మొదటి అధ్యాయం మొదలవుతుంది. ఈ విధంగా మన భగవద్గీత క్లాసులు ప్రారంభిస్తున్నాం. ఇంతటితో ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. భగవద్గీత అంటే ఏమిటి, దాని సారం ఏమిటి అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకొని దాని ప్రయోజనాన్ని పొంది మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు విజయదశమి రోజు ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ సంకల్పంతో ఈరోజు మనం ప్రారంభిస్తే నిర్విఘ్నంగా జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం మన భారతీయులకి. అందుకని విజయదశమి రోజు అన్ని మనం ఆరంభిస్తాం నిర్విఘ్నంగా జరగడానికి. తెలుగువారికి మొదటి కోర్సు కూడా విజయదశమి రోజు మొదలుపెట్టాను, నిర్విఘ్నంగా జరిగింది. అందుకని 2వ కోర్సు కూడా ఈరోజు విజయదశమి రోజు ఆరంభిస్తున్నాం. ధ్యాన శ్లోకాలు రేపటి నుంచి మొదలు పెడతాం. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.